ஓம் சர்வசைதன்ய ரூபாம் தாம் ஆத்யாம் வித்யாஞ்ச தீமஹி
சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோச்சரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யமூத்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயம் நுமஹ. ஓம் க்ளீம் கிருஷ்ணாய கோவிந்தாய கோபீஜனவல்லபாய நமஹ. ஜெய் ஸ்ரீராம்.
భార్యాతీర్థ మహిమ పద్మపురాణంలో చాలా గొప్పది, అద్భుతమైనటువంటి ఆ కథను మీకు ఇతపూర్వమే ప్రారంభించాను. అందులో భాగంగా పూర్వం ఒక మహాత్మురాలు తన భర్తతో పాటు తీర్థయాత్రకు వెళ్ళాలనుకోవడం, ఆయనేమో భార్యను వదిలేసి తీర్థయాత్రకు వెళ్ళడం, ఆవిడ రోజు మా ఆయనతో పాటు తీర్థయాత్ర కడదాం అనుకున్నాను చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఆయన వచ్చేదాకా కఠోర నియమాలు పాటిస్తానని ఒంటి పూట తింటూ గడుపుతున్న కథ మీకు చెప్పారు. అందులో భాగంగా ఏమమ్మా ఏం భర్తగారు వెళ్ళిపోతే ఐదేళ్లకైనా వచ్చేస్తాడు కదా, ఈలోపు ఎందుకు నువ్వు బెంగ పెట్టుకుంటున్నావంటే, లేదండి అనుబంధం వేరు మా భార్యాభర్తలది, ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూస్తాడు, నేను అంత ప్రేమగా చూస్తాను, చెప్పా పెట్టకుండా ఆయన వెళ్ళిపోయాడు. అసలు భార్య లేకపోతే భర్తకి తీర్థయాత్రలో కొన్ని ఫలితాలు ఉండవని శాస్త్రం, ఆ కాలం వేరు కూడా చెప్పాను కదా ఆ విషయం కూడా మీకు. అందువల్ల ఆయన వచ్చేదాకా ఉంటాను అని ఒక దివ్యమైన కథ చెప్పింది సుకళ సుదేవ కథ చెప్పింది. పూర్వం ఇక్ష్వాకు మహారాజు గారు వేటగాళ్ళడం, ఆ వేటలో ఓ పందిని చంపడం, ఆ పంది రంగ విద్యాధరుడనే గంధర్వుడిగా మారిపోవడం, అంతవరకు నిన్న విన్నారు. ఇప్పుడు ఆ పంది గారి భార్య ఉన్నది పాపం పోత్రి ఆడపంది గారు. ఇప్పుడు ఈ పంది గారి చరిత్ర కూడా చెబుతుందన్నమాట ఇక్ష్వాకు మహారాజు గారి భార్యతోటి. నా పూర్వజన్మ రహస్యం చెబుతున్నాను, విను. నా భర్త రహస్యం చెప్పాను. నేను పూర్వం ఓ మహానుభావుడికి కూతుర్ని, ఆయన నన్నంతో ప్రేమగా పెంచాడు, ఆ జన్మలో నాకు సుదేవ అని పేరు. భర్తని చాలా లోపుగా చూశాను, మా భర్త కాదన్న చవటే, అంత మాత్రం చేత నీచంగా చూసి చివరికి అన్నం కూడా పెట్టకుండా తెప్పితే ఆయన వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళిపోయాక అప్పుడు ఈ తల్లికి బాధ కలిగిందిట, కూతుర్ని చిన్నప్పటి నుంచి నెత్తి మీద పెట్టుకుని మరీ గారంగా పెంచావు, అందుకే మొగుడిని అవమానించింది, ఉన్న భర్త వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా భార్యాభర్తలు తగాదపడుతుంటే కలపాలి తప్ప విడగొట్టకూడదు అని భర్తతో చెప్పడంతో ఆయనకు కూడా బాధ కలిగింది. కూతురి ప్రవర్తన వల్ల విసిగిపోయి కూతుర్ని ఆయన బాగా తిట్టాడు, ఎప్పుడు నేను చెయ్యి కూడా చేసుకున్నాడు. అప్పటి వరకు నిన్న మీరు విన్నారు. ఇప్పుడు అమ్మాయికి బాధ కలిగింది, మా నాన్న ఎంత గారంగా చూశాడు, అమ్మ ఎంత ప్రేమగా చూసింది, నేను కూడా దాన్ని దుర్వినియోగం చేసి భర్తను చాలా అవమానపరిచాను, దాంతో ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళ చేతిలో చెప్పుదెబ్బలు తిన్నాను, చివాట్లు తిన్నాను, ఇంకింట్లో ఉండకూడదు అనుకున్నది. క్షణికోద్రేకంలో తల్లిదండ్రులకు చెప్పకుండా రాత్రికి రాత్రి ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ తండ్రినే బతిమాలుంటే భర్తను తీసుకొచ్చేవాడు, కానీ ఉద్రేకం కలిగి భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళి అడవిలోకి వెళ్ళింది, అడవిలో నానాయాత్ర పడిపోయిందండి. దిక్కు లేదు, ధనం లేదు, తొందరపడి ఉద్రేకంలో ఇంట్లోంచి వెళ్ళిపోయింది. చివరికి ఆవిడ బతుకు అర్ధానం అయిపోయింది. తిండి లేక తిప్పలేక మలమల మాడిపోతూ బట్టలు చిరిగిపోయి పిచ్చిదానిలో తయారయ్యింది. చాలా పెద్ద కథ నడిచింది లాంటి ఉత్తి పిచ్చిదానిలో అయిపోయింది పాపం. అదృష్టం ఏంటంటే జుట్టు విరబోసుకుని చిరిగిపోయిన బట్టలతో మట్టి కొట్టుకుని పిచ్చిదానిలో ఉండడం వల్ల దొంగలు వాళ్ళు దాని దోలుకి వచ్చేవారు కాదు, లేకపోతే ఇంకో రకంగా అయ్యి దాని బతుకు కర్మ. అదృష్టవశాత్తు ఎవడూ దాని జోలికి రాలేదు. ఆ అసహ్యకరమైన రూపానికి జుగుప్స పొందారు. బాధ వల్ల ఏమి కూడా ఎవరికి తనకు అచ్చ చెప్పకుండా అలాగే పిచ్చిదానిలో తిరిగింది తప్ప అలంకారం చేసుకు తిరగలేదు. టింగురంగాన్ని బాగా మేకప్ చేసుకుని యాత్రాత్రులు తిరుగుంటే కొమ్మ ఒలిగేది. పిచ్చిదానిలో తిరిగింది కనుక చూడడానికి కూడా అందరూ భయపడి రాలేదు. కొన్ని రోజులు తిండి దొరికి, కొన్ని రోజులు దొరక్క మలమల మాడి 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 చెట్ట చివరకు ఒక ప్రాంతానికి చేరింది. ఆ పూట ఆవిడికి ఆకలి ఎక్కువైపోయింది. ఆకలి ఎక్కువైనప్పుడు మానవులు ఏం చేస్తారో తెలియదు, తమను తాము మర్చిపోతారు. అందుకే బుభుక్షిత కిం న కరోతి పాపం అంటాడు వ్యాసుడు. ఆకలి కొన్నవాడు ఎంతటి పాపమునకైనా ఒడిగడతాడు. విపరీతంగా ఆకలి పెరిగిపోతే ఏం చేస్తాడు? 12 దాకా మిమ్మల్ని వదలకుండా 1 దాకా వదలకుండా కూర్చుంటే మీరు కూడా మధ్యలో లేచిపోతారు. ఆకలి ఎక్కువైపోతే అప్పుడు పురాణం గురువుగారి మీద ఎంత భక్తి ఉన్నా, పురాణం మీద భక్తి ఉన్నా దిక్కుమాలవాడు వదలట్లేదురా అని పారిపోతారా? లేదా కాశ్మీరు మంచివాళ్ళు కనుక మొహమాటంతో అలా అలా మెల్లిగా పెడతారు. కొంతమంది అయితే మధ్యలో లేచిపోతారు. అందుకని ప్రతిదానికి ఒక నియమం ఉన్నది. కళ్యాణం చేసేవాళ్ళు 8 మొదలెట్టి 10 ఆపేయాలి. గురువుగారు 10 ఉపన్యాసం మొదలెట్టి 11 ఆపేస్తే జనాలంతా దర్శనం చేసుకెళ్ళాక ఆ పక్కన అన్నపూర్ణాది వెదురు చూస్తూ ఉంటుంది మీకోసం. మీ కడుపులోకి వెళ్ళడానికి ఏ పులిహారో, దద్యోధనమో, మంచి సాంబారు భోజనమో ఇవన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి. అవి కూడా బాధపడుతూ ఉంటాయట. ఏమని, భక్తుల కడుపుల్లోకి ఎప్పుడు పెడదామా అని ఆ గిన్నెల్లో దబరా గిన్నెల్లో దక్కుని ఉన్నాయి. వాటికి బాధ కలుగుతుంది మీరు వెళ్ళి మీ కడుపులో వేసుకోకపోతే. అయ్యయ్యో మేము ఎందుకు పుట్టాము పద్మాకర్ గారి పురాణం విన్నటువంటి వాళ్ళ కడుపులో పడ్డానికి. ఆయన విడిచిపెట్టడు, వీళ్ళ కడుపులు మాడతాయి అని అవి కూడా వీళ్ళ అమ్మ కడుపు మాడని తిట్టుకోవచ్చు. అందువల్ల ఎప్పుడు కూడా తొందరగా వదిలేస్తే లాభం అన్నమాట. ఒక స్థాయి దాటితే అందరికీ ఆకలి వస్తుంది. ఇందులో కొంతమంది తెలివైన వాళ్ళు ఇది ముందే ఊహించి వచ్చేటప్పుడు ఓ 25 ఇడ్లీ మాత్రమే తిని వచ్చారట. వాళ్ళు అంటారు ఒక అరగంట ఆకగలరు, మిగతా వాళ్ళు ఆగలేరు కదా. అందులో కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళు ఏమి తినకుండా వచ్చారట. ఎంతో కొంత తినాలట మొత్తం మీద. పాప ఈ వెర్రిది పిచ్చిదానిలా తిరుగుతూ భర్తకి అవమానం చేశాను, ఆయన పారిపోయాడు, ఏమయ్యాడు అనే బాధలో తిండి లేక మాడి మాడి ఒకనాడు రాత్రి చీకటి పడిన సమయంలో ఓ పల్లెటూరు చేరింది. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. హైదరాబాద్లో ఏం వచ్చినండి కొత్త కాలనీలో, ఏ కాలనీ కడుతున్నామో తెలియదు. ఎక్కడ చూసినా జనాలు పెరిగిపోయారు. ఒకప్పుడు అక్కడ ఏముండేది కదండి, ఇప్పుడు గజం 100,000. మేడం మొహం తగల ఎలా అయితే ఇంకొంత కాలానికి మనం ఏం కొంటాం. అలా ఈ వెర్రిది తిరుగుతూ తిరుగుతూ పల్లెటూరుకి వెళ్ళింది. అక్కడ ఒక తాటాకిల్లు కనపడింది. ఆ తాటాకింటికి తడికి అడ్డంగా ఉంది. ఆ తడికి దగ్గర నిలబడి భిక్షాందేహి అంది. మగవాడు లోపలుంటే భవాన్ భిక్షాందేహి, ఏమయ్యో భిక్ష పెట్టు అని అడుగుతాం. అదే స్త్రీ అయితే భవతి భిక్షాందేహి. ఈ రెండింటికి తేడా తెలుసుకోండి. భవతి అంటే స్త్రీలింగము, ఆడది. అదే భవాన్ అంటే మగవాడు. ఈ రెండింటికి తేడా తెలియక అన్నిటికీ ఒకటే పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం. ఎవరైనా దండం పెడితే ఆయుష్మాన్ భవ అండం. ఆయుష్మాన్ అంటే మగవాడు, ఆయువు కలిగిన వాడు అని. ఆడవాళ్ళని కూడా ఆయుష్మాన్ భవ అంటే మీసం రావాలి. ఇప్పుడు ఈ గడ్డం మీసం ఆవిడికి తగిలించాలి బట్టి ఆయుష్మతీ భవ అనాలి. ఏమనాలి? ఆయుష్మతి. స్త్రీని ఆయుష్మతి, గుణవంతుడు గుణవతి, ఆయుష్మంతుడు ఆయుష్మతి, భవాన్ భవతి. స్త్రీలింగానికి పుల్లింగానికి తేడా లేకపోతే ఎలాగా? హీకి షీకి తేడా తెలియకపోతే ఎలాగా? అక్కడ బాత్రూముల్లో హీ షీ అని పెట్టినప్పుడు వీడు షీలో దూరిపోయాడు అనుకోండి, తంతారు పట్టుకుని. అవునా? అందువల్ల కొంచెం ఇంగ్లీష్ తెలిస్తే అలాగే, అలాగే సంస్కృతం కూడా తెలియకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ మధ్యన ఏ గుళ్ళోకి ఆయుష్మాన్ భవాండమే. దాంతో పాపం ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు, నన్ను ఆయుష్మాన్ అన్నారు కదా అని మేసాలు పెట్టుకోవడం మొదలెట్టారు. మేము కూడా మగవాళ్ళు అయిపోవాలి. అందులో కొంచెం ఈ భాష కూడా నేర్పాలి. గోవింద. ఆ లోపల ఎవరున్నారో తెలియదు కనుక భిక్షాందేహి అని మాత్రమే అన్నది. అదృష్టవశాత్తు ఆ లోపల నుంచి ఒక మంచి కంఠం వినపడింది. మంగళ, ఎవరో వచ్చారు, వాకిల దగ్గర నిలబడ్డారు, ఆకలితో ఉన్నారు, అన్నం అడుగుతున్నారు, ఇంట్లో ఏమైనా ఉంటే పెట్టకూడదా అని ఎవరో ఒక ఆయన అమ్మాయితో అంటున్నాడు. వెంటనే ఈవిడ గొంతు గుర్తుపెట్టేసింది, వీళ్ళ ఆయన గొంతు అది. ఆడవాళ్ళ దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఎక్కడున్న మొగుడు గొంతు మాత్రం తెలిసిపోతుంది అంటారు మరి. అని నేను అలా వ్యాసుడు అన్నాడు, నేను అలా నా మీద పడిపోతాను. భర్త కంటం తెలిసిపోతుంది, ఎవడి గొంతుతో తెలిసిపోతుందిట. అందుకే తల్లులు అన్నారు వాడిని. ఆ భర్త గొంతు అనగానే ఇవిడికి ప్రాణం లేచొచ్చింది. ఇది మా ఆయన కంఠమే, ఆనాడు చాలా కాలం నేను ఆయన దగ్గర పాఠం కూడా చెప్పించుకున్నాను, ఈ మధ్యన చాలా రోజులైంది ఆయన దూరం అయ్యి, అయినా గొంతు గొంతే కదా అనుకుంటూ ఉండగా లోపల నుంచి, ఏమండి ఈ పళ్ళెం పట్టుకోండి, మీరు అన్నం పట్టుకుంటే నేను కూర పెరుగు పాలు ఇవన్నీ తీసుకుని బయటకు వస్తాను అని ఒక ఆవిడ భర్తతో పాటు బయటకు వచ్చింది. బయటికి రాగానే పూర్తిగా అర్థమైపోయింది ఆవిడకి, ఆయనే తన భర్త. తనను వదిలి 5-6 నెలలు దాటిపోయినా భర్తను గుర్తుపెట్టింది, ఆడవడం మొదలెట్టింది. ఇంతలో ఈ అమ్మాయి పక్కన ఉన్నవాడు మంగళ, ఎందుకమ్మా ఏడుస్తావు, ఇదిగో ఆకుతో అన్నం తెచ్చాం కదా అంటే సిగ్గుపడింది. ఈ పక్కనున్న భర్త గారు, ఏమ్మా పిచ్చిదానిలో అయిపోయావు, ఏ కారణం చేతనైనా మతి చెలించిందా, ఎందుకు ఏడుస్తున్నావు అనగానే మళ్ళీ తలలో వంచుకుని కన్నీళ్లు గార్చింది. వాడు కూడా కనిపెట్టాడండోయ్. ఈలోపు మంగళ, ఎవరండి ఆవిడ మిమ్మల్ని చూసి సిగ్గుపడుతోంది, అన్నం పెట్టినా తినటం లేదు, మనం అన్నం తీసుకొచ్చి ఎదుగు తినటం లేదంటే, మంగళ ఏం చెప్పమంటావు, ఆవిడ మీ అక్క, నీకు చెప్పానే నేను ఒక ఆవిడ పెళ్లి చేసుకున్నానని, ఆవిడ ఇల్లరికానికి తీసుకెళ్ళిందని, అవమానిస్తే కోపగించి ఇంట్లోంచి వచ్చేసానని, అయినా వినిపించుకోకుండా నువ్వు మీ నాన్న నాకు ఏమో మళ్ళీ పెళ్లి చేశారు, నేను ఇచ్చి పెళ్లి చేశారు, నేను తప్పనిసరి పరిస్థితుల్లో 2వ పెళ్లి చేసుకున్నాను, అసలు పెళ్ళాం ఈవిడే మీ అక్క అనగానే పాప ఆవిడ సిగ్గుపడిపోయింది. ఇది ఈ మొదటి భార్య సుదేవ. మంగళ కూడా చాలా ఉత్తమురాలు, అక్కయ్య ఏ కారణము చేతనో కర్మయోగం వల్ల నేను నీకు సవతినయ్యాను, అయినా బాధపడకు, నేను ప్రేమగా చూస్తాను, భర్త కూడా చాలా మంచివాడు అని ఆదరించి లోపలికి తీసుకెళ్ళి కొంతలో కొంత పుణ్యం పుచ్చింది. అయినా ఈవిడికి సిగ్గు కలిగిందండి, మానసికమైన వేదన కలిగింది. ఒకప్పుడు ఆయన అవమానించాను, ఇప్పుడు ఆయన చేతి తిండి తినవలసి వస్తుంది, తర్వాత సవతి చేతి చాకరీ చేయించుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు ఎంత ప్రేమగా చూసినా మానసికమైన వేదన ఎక్కువైపోవటం వల్ల క్రమంగా రోగగ్రస్తురాలు అయిపోయింది. అన్నిటికంటే ప్రమాదం చింత. నిజానికి వాళ్ళు ఏమి ఆవిడని అవమానించలా, ఈవిడికి తెలుసు వాళ్ళు మంచివాళ్ళని, అయినా ఎందుకో కొంతమందికి ఎంత చెడ్డే పాత పాపం గుర్తుకొస్తూ ఉంటుంది, నేను పాపం చేశాను, ఆయన బాధ పెట్టాను, ఆయన 2వ పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు దిక్కులేక ఇక్కడికి చేరారు అనే బాధతో మానసిక వేదన పడి కేవలం 4 నెలల్లో రోగంతో చచ్చిపోయింది పాపం. యాంతే మతి సాగతి అన్నారు వ్యాసుల వారు, అంత్యకాలమునందు ఏది మనస్సులో ఉంటే అదే నీకు గతి అవుతుంది. అందుకే చివరి రోజుల్లో వీలున్నంత వరకు పనికి మారిన ఆలోచనలు లేకుండా చూసుకోవాలి. చచ్చేటప్పుడు నేను పాపిని దేవా పాపిని అని పాడితే వచ్చే జన్మలో పాపి పంది అయిపోతారట. అదే చివరి క్షణాల్లో భజగోవిందోనో పద్మాకర్ గారి పద్మపురాణాలు గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు ఉత్తమ జన్మ వస్తుంది. అందుకని దరిద్ర పతాలతోలికి వెళ్ళద్దురా అన్నారు మనవాళ్ళు. వాళ్ళు ఎంతసేపు నువ్వు పాపి, మీరు పాపి అనడం వల్ల, మీరు రోజు నేను పాపి పాపిని అనడం వల్ల వచ్చే జన్మలో అలా పేపాలుగా పడతారు. ఇప్పుడు అర్థమైందా మీకు తేడా ఎక్కడుందో మనకి వాళ్ళకి? అంత్యకాలంలో సాధ్యమైనంత వరకు పవిత్రమైన ఆలోచనలు రావాలి. కాబట్టి ఈరోజు నుంచి ఏం చేస్తానమాట, ఎప్పుడు గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చేయండి, ఈ కథలే వినండి, అంతే తప్ప ఆఖరి రోజుల్లో మాట వరుసకు కూడా నా ఆస్తి నాకు వస్తుందా లేదా, నా ఇల్లు నాకు వస్తుందా లేదా, నా చెత్త నాకు వస్తుందా లేదా అంటూ అన్ని నానా రకాలు మనస్సులోకి తెచ్చుకోకండి. అందులో పనికి మాలిన వాళ్ళ గురించి చూసి మనకి ఎందుకు చెప్పండి, వాడు ఎవడో కొట్టుకు తెస్తున్నారట, మనకెందుకు? ఇంకా అక్కడి నుంచి వీడు వాడి మీద దండయాత్ర చేశాడు, వాడు వీడి మీద దండయాత్ర చేశారు, ఇద్దరిలో ఎవరి రైట్ టింగ్ 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 అని వాడి భజన అక్కడ బ్యాండ్ మేళం పెట్టి ఆ ఇద్దరికి ఉన్న తగాదాని న్యూస్ ఛానల్ వాళ్ళు ప్రసారం చేస్తే అవి విన్నారనుకోండి, ఆ ఇద్దరు బాగానే ఉంటారు, మధ్యలో వచ్చే జన్మలో ఆ ఇద్దరిలో ఇంట్లో ఎవడో ఇంట్లో కుక్కగా పడతారు. అందులో ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు గతం గత జరిగిపోయిన చెత్తంతా మనం తలుచుకోవడం ఎందుకు పెంట? ఈ రోజున ఏం చేస్తారు, హాయిగా గోవింద జై శ్రీరామ్ ఓం నమశివాయ ఇలా అనుకోండి అంతే, ఇంకేవద్దు. ఈ పిచ్చిది ఆ విషయం మర్చిపోయి నేను పాపిని పాపిని అనుకోవడంతో నిజంగానే పాపం వచ్చింది. దానికి తోడు ఒకప్పుడు భర్తకి కొంత అవమానం చేయటం వల్ల యమలోకానికి వెళ్ళి శిక్షలు అనుభవించి చివరికి ఇలా పందిగా పుట్టింది. పదే పదే పాపమును తలుచుకోవటం వల్ల పందిగా పుట్టింది. ఇప్పుడు చెప్పిందనమాట, అదిగో అలా పూర్వజన్మలో బంగారం లాంటి భర్తను దూరం చేసుకొని పందిగా పుట్టాను. ఈ పంది జన్మలో మహాబాధపడ్డాను. ఆ రంగ విద్యాధరుణ్ణి పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను. ఎవడు ఎప్పుడు కొడతాడో తెలియదు, ఎవడు చంపుతాడో తెలియదు, ఎవడు కడుపులో కడతామో తెలియదు, పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో తెలియదు. కాబట్టి పంది జన్మలో మా చెడ్డ బాధ పడిపోయాను నేను. అదృష్టవశాత్తు నీ వల్ల నీ వంటి పరమపతివ్రత అయినటువంటి స్త్రీ నీళ్లు చల్లడం వల్ల నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. నన్ను అనుగ్రహించు, ఈ పంది జన్మ నుంచి విముక్తి కలిగించు. ఇక్ష్వాకు మహారాజు గారు ఈ నా పంది భర్తని నందిగా పంపేశాడు పైకి. ఆయన గంధర్వుడే వెళ్ళిపోయాడు. ఇక నాకు కూడా విముక్తి కలిగించు తల్లి అంటే నేనేం చేస్తానమ్మా, మా ఆయన రాజు, ఆయన ధర్మాత్ముడు, నేను కేవలం భార్యని కూడా వేటకొచ్చిందని నా దగ్గర నీకు శాప విముక్తి కలిగించేంత శక్తి ఏమున్నది అంటే అంత మాటనకు నీ దగ్గర శక్తి ఉంది అంది ఈ పంది. ఏమిటది? సతి నాకు భవత్ సంపాదితమంతయు ఏల ఒక్క దివసమున త్వదార్జితమగు పాతివ్రత్యవ్రత సుకృతమే చాలు పాపవార్ధులు దాటను. నీకు భర్త అంటే చాలా ప్రేమ, నువ్వు పరమ పతివ్రతవి. పెళ్ళయిన దగ్గర చెప్పటిదాకా పాతివ్రత్య మహిమతో ఎంతో శక్తిని పొందావు. అందులో ఒక్క సంవత్సర కాలము కానీ లేదా ఒకరోజు నీ భర్త అనుమతితో నువ్వు దానం చేసిన అన్నదాన ఫలితం నాకు ధారపోస్తే చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఆ మాత్రానికి నేను విముక్తి పొందుతాను. నువ్వు ఎంత గొప్పదానివి, ఎంతోమందికి అన్నదానం చేసావు, స్వయముగా చేతితో వండి అన్నదానం చేసావు. కొంతమంది ఇతరులు వండిన దాన్ని మాత్రమే దానం చేస్తారు, కానీ నువ్వు అలా కాదు. వంటవాళ్ళు ఉన్నప్పటికీ బూరిలు నువ్వే దగ్గర నుండి చేసావు. అలా చేస్తారండి కొంతమంది. కొంతమంది అలా కూర్చుని కూర్చుని కాఫీ తాగి సొలిగవులు చెప్పుకుంటారు, ఎప్పుడు ఒక్క పనిలో సాయం చేయరు. కానీ కొంతమంది అలా కాదట, ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్న పనివాళ్ళు ఉన్నా తాము కూడా అందులో పాల్గొంటారు. అటువంటి వాళ్ళని పతివ్రతలు అంటారు. వాళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళు అన్నదానం చేస్తే వాళ్ళకి ఎంతో పుణ్యం వస్తుంది. అటువంటి వాళ్ళు నోటితో ఏదంటే అయిపోతుందండి. అందుకే ఇక్ష్వాకు మహారాజు గారి భార్యకి అంత శక్తి ఉన్నదట. ఇదిగో చూడండి, ఆవిడ స్వయంగా అన్నది, ఏవముక్త వరానారి సుదేవ చారుమంగళ ఉవాచైకాప్త పుణ్యంతే మయా దత్తం వరాననే. అబ్దము అన్నారు మూలంలో, అంటే సంవత్సర కాలం. తెలుగులో ఎందుకు అనువాదం చేస్తూ దివసం అన్నారు, కానీ సంస్కృతంలో మాత్రం వ్యాసుడు ఏమన్నాడు, అబ్దం అన్నాడు. ఈ పంది ఏమన్నది, నువ్వు స్వయముగా నీ చేతితో అన్నం వండి ఎంతోమందికి పెట్టావు, అందులో ఒక సంవత్సర కాల అన్నదాన ఫలితం, ప్రతి ఒక్క అనుమతితో నీవు చేసినటువంటి అన్నదాన మహిమ నాకు ధారపోస్తే నేను పంది జన్మ నుంచి విముక్తి పొందుతానని. కానీ ఆవిడ భర్తకేసి తిరిగింది. ఏమండి మీ అనుమతి లేకుండా ఏం చేయకూడదు కదా, అందువల్ల చెయ్యొచ్చు అని అడిగితే, దీన జన ఉద్ధరణ అవశ్య కర్తవ్యము. కష్టంలో ఎవడైనా మన దగ్గరకు వస్తే వాడిని ఉద్ధరించి తీరాలి, అది శాస్త్ర నియమం. ధార పోసే, ఇంతెందుకు, మన పుణ్యమంతా ఆవిడికి వెళ్ళిపోయినా మనకు వచ్చే నష్టం లేదు, వాడు బాగుపడితే చాలు అన్నాడు ఆయన. అందుకే ఇక్ష్వాకు మహారాజు అన్నారు, సాధారణంగా చాలామంది పుణ్యమంతా నాకే వచ్చేయాలండి, పాపమంతా మీరు పట్టుకుపండి అంటారు. కానీ ఆయన అలా అల్ల, మనం ఏ కష్టాలైనా పడదాం, మనం కావాలంటే తపస్సు చేసుకుని పుణ్యం ఆర్జిద్దాం, మన పుణ్యం అంతా ఆవిడికి ధారపోయి అన్నాడు. అప్పుడు ఆ పందికి తన పాతివ్రత్య మహిమ, అన్నదాన మహిమ, ఇక్ష్వాకు మహారాజు భార్య చేతిలోకి నీళ్లు తీసుకుని మరీ ధారపోసింది. కాసిన నీళ్లు చేతిలోకి తీసుకుని, ఇదిగో ఓ సోకరమా, నీకు నా మహామహిమని ధారపోస్తున్నాను, నువ్వు ఉంది అంటున్నావు గనక, ఇంతకాలం నేను చేసిన అన్నదాన ఫలితం, నా పాతివ్రత్య మహిమ, ఇది నీకు ధారపోస్తున్నాను అన్నదో లేదో, ఆ క్షణమే తుచ్చమైన నీచమైన గాయపడి నెత్తురోడుతున్న ఆ పంది జన్మ విడిచిపెట్టి ఆడపంది కాస్త అందమైన రూపం ధరించింది, స్వర్గానికి వెళ్ళిపోయింది. ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారో అది మర్చిపోకూడదు మనం. ఎవరు చెప్తున్నారు? సుకళ. సుకళ తన భర్త గారు తీర్థయాత్రకి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఆ కథ మర్చిపోకూడదు. సీరియల్గా వినేవాడు. పూర్వం సుకళ అనే ఆవిడ భర్త గారితో కలిసి కురకలుడు అనేవాడితో తీర్థయాత్ర కడదాం అనుకుంటే ఆయన ఏమనుకున్నాడు, మా ఆవిడ తీర్థయాత్రకు వస్తే యాత్ర పడిపోతుంది, నడవలేదు, అక్కడ కష్టాలు పడుతుంది అని భార్య మీద ప్రేమతో ఆవిడకి చెప్పకుండా తీర్థయాత్రకు పోయాడు. అవునా? అప్పుడు ఆవిడ అయ్యో మా ఆయన లేకపోతే ఎలాగని బాధపడింది. బాధపడుతూ ఉంటే చెల్లుడు ఎందుకు బాధపడతావంటే, ఇదిగో పాతివ్రత్య మహిమ ఎంత గొప్పది, భర్తను అవమానించిన కారణం చేత ఒక ఆవిడ పంది అయ్యింది, అందువల్ల ఎప్పుడు భర్తని భార్య అనుసరించవలసిందే అని చెబుతూ ఈ కథ అంతా చెప్పి, కాబట్టి నా భర్త లేకపోతే నేను ఆయన వచ్చేదాకా ఏకభుక్తం చేస్తాను అన్నది. ఇది కృతయుగ ధర్మం. కలియుగంలో ఏకభుక్తం వద్దు, రెండు పూట్ల భోజనం చేయండి, భర్తను ప్రేమగా చూడండి, అందులో సందేహం లేదు. పూర్వంలాగా పగలు అంతా ఉపవాసం చేసి రాత్రికి మాత్రమే చప్పిడి పిండి తింటానంటే ఇప్పుడు చచ్చిపోతాను. అందువల్ల ఇది కృతయుగ కథను దృష్టిలో పెట్టుకుని మీరు కూడా అలాగే ఉందాం అనుకోకండి. సుమా, ఈ మధ్యన ఒక ఆవిడ ఈ కథ విందిట, ఎప్పుడో చెప్పాను లెండిదొరలో, అది విని పద్మాకర్ గారు చెప్పారు, మా ఆయన అమెరికా వెళ్ళాడు, ఏడాది దాకా రాడు, అప్పటిదాకా చప్పిడి పిండి తింటాను అని రెండు రోజులు తిన్నాక నోరు చప్పబడిపోయి నా దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. ఏమండే పొరపాటున సంవత్సరం పాటు మా ఆయన వచ్చేదాకా చప్పిడి పిండి తింటానని వ్రతం పెట్టుకున్నాను, కానీ రెండు రోజులకే చప్పబడిపోయాను. మూడో రోజులకి ఆ తర్వాత నన్ను నలుగురు తెప్ప మీద పట్టుకుపోతారేమో, ఇప్పుడు నన్ను ఏం చేయను? వాగ్దాన భంగం చెయ్యాలా? నియమం పాటించాలంటే ఎవడు చెప్పాడమ్మా పిచ్చిదానా? భర్త మీద ప్రేమగా ఉండమని చెప్పారు తప్ప ఈ కలియుగంలో ఆ నియమాలు కష్టం నీకు. అందువల్ల ఏం చేస్తామంటే, అనుకున్న నియమం భంగం చేయటం పాపం కనుక వెంటనే శివాలయంలో నేతితో అభిషేకం చేసి 10 మందికి అన్నదానం చేసి ఆ వాగ్దాన భంగం చేసి నువ్వు కూడా హాయిగా ఉప్పుడు పిండి బదులు తప్పుడు పిండి బదులుగా పెసరటప్పా తినిపో అన్నారు. కాబట్టి కథ విన్నప్పుడు చాలా గొప్పవి. కలియుగంలో నియమములు పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. పూర్వం ఉన్నంత కఠోర నియమములు కలియుగంలో పాటించలేము. ఇప్పుడు కలియుగంలో అసలు ఆ నియమాలు పాటించే వాళ్ళు ఎవరు ఉన్నారులేండి? విన్నప్పుడు భలే భలే అంటారు, కానీ బయటికి వెళ్ళాక ఇంటికి వెళ్ళగానే ఏమండి మీరు అలాగే ఉండండి, నేను మాత్రం పులిహార తినేస్తానంటుంది భార్య. భర్తగారు కూడా అంతే, మా ఆవిడ ఎక్కడో తన తిండి తను తింటుందిలే అని ఈయన వెళ్ళి రహస్యంగా పక్కదులు కూర్చుని గుమ్మడికాయ పులుసు చేసుకుని మరీ అయింది అంటాడు, అమ్మడి అమ్మడి గుమ్మడి అని. వీలున్నంత వరకు కలిసి తినడానికి ప్రయత్నించండి. కుదరకపోతే ఆయువు ఆరోగ్యం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎంతో కొంత ఆహారం తినడానికి ప్రయత్నించవలసింది. అందువల్ల సుకళ కొంతకాలం పాటు నా భర్త తీర్థయాత్రను వచ్చేదాకా నియమం పాటిస్తాను అని చెలికత్తెలకి చెప్పి, భర్త రావడానికి చాలా టైం పడుతుంది, 5 ఏళ్ళు అని చెప్పాడు. నేను చెప్పడం అంటే ఈ లోపు రానంలా మినిమం 5 ఏళ్ళు పడుతుంది అన్నాడు కదా, ఈ 5 ఏళ్ళు కూడా ఆయన వచ్చేదాకా ఒక పూట భోంచేస్తాను, దర్భల మీద పడుకుంటాను, చప్పిడన్నం తింటానని నియమం పెట్టుకుంది. ఇలా ఉండగా ఇంత కఠోర నియమమును ఈవిడ పాటించగలదా లేదా ఈవిని పరీక్షిద్దామని ఇంద్రుడు మన్మధుణ్ణి వెంట పెట్టుకొచ్చాడు. అక్కడికి మారు వేషంలో వచ్చాడు. మంచి నల్లని నిగనగలాడే గడ్డము జుట్టు పెట్టుకుని మన్మధుణ్ణి కూడా మారు వేషం వేయించి అక్కడికి తీసుకొచ్చాడు. భిక్షాందేహి అన్నాడు. సుకళ ఆయన కోసమని బియ్యము కూరగాయలు పట్టుకొచ్చింది. నేను కూరగాయలు బియ్యము ఇస్తే వండుకోలేనమ్మా, నాకు వంట చేసి పెట్టాలన్నాడు ఆయన. లేదండి, కూరగాయలు బియ్యమే ఇవ్వగలను నేను. ఎవరైనా భిక్షాందేహి అంటే భిక్ష పెట్టాలి, కానీ ఆ భిక్ష తన దగ్గర ఏముంటేది పెట్టాలని శాస్త్రం. నేను నా భర్తకు దూరమై సంవత్సరం దాటిపోయింది. ఈ సంవత్సర కాలంగా కేవలం చప్పిడి పిండి మాత్రమే తిన్నాను. ఆ చప్పిడి పిండి కూడా నూనె పోపు ఉన్నది కాదు, నీళ్లు వరగబెట్టి అందులో నూక పోసి ఆ నూక ముద్దయి ఉడికిన తర్వాత ఉప్పు కూడా వేయకుండా నూనె తిన్నది కదా, నూనె వేసుకోవట్లేదు, నెయ్యి వేసుకోవట్లేదు, అవి ఏమీ లేదు, పోపు లేదు, కేవలం నీళ్లు మరగబెట్టడం, అందులో ఉప్పుడు పిండి కింద దాని అంటే ఉడకబెట్టడం. ఉప్పుడు పిండిలో ఉప్పు వేస్తారు, ఇందులో చప్పిడి పిండిలో ఉప్పు వేయరు. కేవలం చప్పని ఆహారం తింటున్నాను. ఆ ఆహారం అతిథులకు పెట్టడం న్యాయం కాదు. మనం ఏది తింటే అది పెట్టమని శాస్త్రం చెప్పలేదు. ఎప్పుడు చెత్త తింటున్నప్పుడు, అదే పులిహార అనుకోండి పెట్టండి. సాధారణంగా మన ఇంట్లో పులిహార దద్యోదనము సాంబారన్నము అదేదో మంచి చక్కెర పొంగలి ఇలాంటివి చూసుకున్నప్పుడు మాత్రం ఇతరులకు పెట్టాలి. కానీ నువ్వు షుగర్ పేషెంటు కదా అని కాఫీలో పందారు వేసుకోలేదు కదా అని పద్మాకర్ గారు ఇంటికి రాగానే ఏమే ఓ పద్మాకర్ గారు వచ్చారు నాకు ఇచ్చినట్టే ఆయనకు కూడా ఇవి అంటే ఎలాగా వెనకడుకు ఒక ఆవిడకి దండం పెడితే నాలాగే 100 ఏళ్ళు వర్ధిల్లు అందుకే కొంపలు ములిగిపోతాయి. అందుకని ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరి దగ్గరికైనా కాఫీకి వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్త పడాల్సి వస్తుంది. మన పంచదారు మనం పెట్టుకెళ్ళాలి. ఇప్పుడు ఆ పక్కన కూర్చుని ఒక ఆయన ఉన్నారు, ఆయన పంచదారు వేసుకోరు. ఆయన ఇంటికి ఎవరికి వెడితే ఆయన అలాంటి కాఫీయే ఇస్తున్నారట. అప్పుడు ఏం చేయాలి? మనతో పాటు చెంచాతో పంచదార పెట్టుకెళ్ళి వేసుకోవాలి. ఏం చేయాలి? అలాగే నువ్వు చప్పిడి పిండి తింటావు కదా, నువ్వు వచ్చిన వాళ్ళకి చప్పిడి పిండి పెడితే ఏమైపోతారు వాళ్ళు? నేను నా నియమం పాటిస్తున్నాను, నీకు ఈ పిండి పెడితే ఈ తిండి తినలేక అదే పరిగా పారిపోతారు. అందుకని మీకోసం బియ్యము పప్పులు కూరగాయలు నెయ్యి పట్టుకొచ్చాను. లోపల పొయ్యి ఉంది, మీరు వండుకుంటారు. కానీ లేదమ్మా, మేము వండుకోలేము. ఆ చప్పిడి కూడా మాకు భారీ ఏం చేస్తాం వండుకోలేనప్పుడు అన్నారు వాళ్ళు. అయ్యో భగవంతుడు, ఎంత పరీక్ష తెచ్చిపెట్టావు. ఇదే నా భర్త నా దగ్గర ఉన్నప్పుడు నేను మంచి మంచి పిండి వంటలతో వంట చేసినప్పుడు వీళ్ళు రాలేదు. అప్పుడు వచ్చి ఉంటే చక్కెర పొంగలి దద్యోదనం ఇవన్నీ పెట్టేదాన్ని. ఇప్పుడేమో నేను వండుకుని తినకూడదని నియమం, నా నియమం ప్రకారం చప్పిడి పిండి వాళ్ళకి పెడితే వాళ్ళు ఏమైపోతారో అనుకుంటూ కొంచెం కన్నీళ్లు గర్చింది పాపం. ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఇంద్రుడు. మారు వేషంలో ఉన్నాడని చెప్పాం కదా, నా భర్త తీర్థయాత్రలకు వెళ్ళాడండి, ఆయన వచ్చేదాకా ఇలా ఏడుస్తున్నానండి అంది. అయితే నీకు టెక్నిక్ చెప్తాను ఆ మాట వింటావా? ఏమిటంది ఆవిడ, గంగానదిలో ఏదైనా ఒక రేవు దగ్గరికి వెళ్ళి నా భర్త నాకు రావాలి అని 3 రోజుల పాటు రోజు తెల్లవారుజామున అక్కడ స్నానం చేస్తే ఆ తీర్థము భార్యాతీర్థము అని పిలువబడుతుంది. అది గంగలో ఏ రేవైనా పర్వాలేదట. గంగ ఎక్కడో హిమాలయాల్లో మొదలైందండి. అలకనంద బదరి, కేదారం దగ్గర మందాకిని, ఈ రెండు రుద్రప్రయాగ కర్ణప్రయాగ అలా కలుసుకుంటూ హృషీకేశం వచ్చాయి. హృషీకేశం నుంచి హరిద్వార్ వస్తుంది. హరిద్వార్ తర్వాత అలా ఎక్కడ దాకా వస్తుంది? ప్రయాగ దాకా వస్తుంది. ప్రయాగలో యమున అనేది అందులో కలిసిపోతుంది. అడుగున ఏమవుతుంది? సరస్వతి ఉంటుంది. ఇంకెక్కడి నుంచి ప్రయాగ నుంచి యమున సరస్వతులు గంగలో కలిసిపోయాక ప్రయాగం నుంచి కాశీ, ఆ కాశీ నుంచి ముందుకెళ్ళిన తర్వాత ఒక పాయేమో బీహారు మొదలైనటువంటి పాట్నా మీదుగా గంగ వెళ్ళి ఆ తర్వాత చీలిపోతుంది. కలకత్తా దగ్గర గంగాసాగర్లో కలిసిపోతుంది. కొంతేమో బీహార్ నుంచి వెళ్ళి కలుస్తుంది. ఈ గంగాసాగరములో కలిసేదాకా అంటే గంగ సాగరంలో సంగమించే లోపు ఎక్కడి నుంచి ఎక్కడైనా సరే ఒక రేవులో 3 రోజుల పాటు విడిచిపెట్టకుండా నా భర్త నేను కలిసి ఉండాలి అని భార్య సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే ఆ తీర్థము భార్యాతీర్థము అని పిలువబడుతుంది. భార్యాతీర్థం అంటే వేరే ఏ తీర్థం కదా అది. మొదటి రోజు గంగ, 2వ రోజు గంగా భార్యాతీర్థం, 3వ రోజు గంగబోయి భార్యాతీర్థం అవుతుంది. ఆ 3వ రోజు స్నానం అయ్యి ఇంటికి వస్తే కొద్ది రోజులకే భర్తగారు ఇంటికి వస్తాడు. భార్యాభర్తల మధ్యలో తగాదాలు తొలగిపోతాయి. దానికి సంకల్పం మాత్రం చెప్పుకోవాలి. ఆ సంకల్పం మేము రాసిస్తాం. చేస్తావా స్నానం అంటే అలాగే అన్నది ఈవిడ. ఆ ఇసర మధ్యాహ్నం వీళ్ళందరూ ఇద్దరు ఆవిడ వెంట పెట్టుకు బయలుదేరారు. అలా నడిచి 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 గంగాతీరానికి వచ్చారు. అక్కడికి వచ్చాక ఇంద్రుడు అన్నాడు, సుందరి నేను ఎంత అందంగా ఉన్న కుర్రాడో చూసావా, నువ్వేమో అందగత్తెవి, నీ దిక్కుమాలను కూడా ఏమయ్యాడో తెలియదు, ఎందుకు ఆ మొగుడిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకోకూడదా అన్నాడు ఈవిడ పరీక్షించడానికి. మొదట వినలేదు ఆవిడ. మళ్ళీ 2వసారి అడిగితే దౌర్భాగ్యుడ, నువ్వేదో భార్యాతీర్థం చూపించి మా భార్యాభర్తల్ని కలుపుతావు అనుకుని నీతో కూడా వస్తే పెళ్లి చేసుకుంటానంటావా, జాగ్రత్త, ఈ పతివ్రత మహిమమేమిటో నువ్వు చూస్తావు అన్నది. సుకళావతి నేను, భర్త వస్తారనే కోరికతో వచ్చాను. అనగా నేను భర్తకి దూరం చేయటం లేదు, నేనే భర్తను అవుతానంటున్నాను. ఆ దిక్కుమాల భర్త తీర్థయాత్రకి ఒకళ్ళు చచ్చిపోయాడు అనుకో, అప్పుడు నువ్వు వైధవ్యం పొందవా అన్నాడు ఆయన. అసలు ఏ భార్యాభర్తలైనా కలిసి వస్తే మీ ఆయన పోయిన తర్వాత నీకు 2వ పెళ్ళా అని ముందే అంటారా ఎవడన్నా? ఆవిడేదో హాయిగా స్నానం చేయడానికి పెడుతుంటే నీ భర్త తీర్థయాత్రలో ఏ గంగలోనూ ములిగి తెచ్చాడనుకో, అప్పుడైనా నేనే నీకు దిక్కన్నాడు ఆయన. హరిణాక్షి నిస్సహాయవు తరుణివి నీవీవనంబు దారుణము భవత్ పరిరక్షణమునకై నీ పరిసరమున నుంచుకొను భటునిగ నన్ను. సుందరి, గంగానదీ తీరానికి వెళ్ళేలోపు ఈ కేకారణ్యంలో మనం ప్రయాణం చెయ్యాలి. నువ్వా ఒంటరి దానివి, నేనా ఈ కుర్రాడితో కలిసి కూడా వస్తున్నాను. దారిలో ఎక్కడైనా దొంగలు మీదబడి నిన్ను అపహరించవచ్చు, లేదా సింహాలో పులులో కడుపులో పెట్టుకోవచ్చు. ఏ రకంగా చూచినా గంగానదికి వెళ్ళేలోపు ఈ కేకారణ్యములలో భయంకరమైన కష్టములు ఎదుర్కోవడం తప్పదు. అందువల్ల నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, నేను నీకు నమ్మిన బొంటుగా ఉంటాను, కాపాడతాను అనగానే వారి పిచ్చాడా, నాకెవరూ దిక్కులేరా, నా చుట్టూత వీరాధి వీరులైన భటులు కాపలాకొస్తున్నారంది ఆవిడ. ఇప్పుడు ఇంద్రుడు కూడా తెల్లబోయాడు. నల్లని గడ్డంతో నల్లని జుట్టుతో మారువేషంతో వచ్చిన ఆయన గడ్డం ఇలా గోక్కుని, గడ్డం బాగా పెరిగితే దురదెడుతున్నారుకుంటారు కొంతమంది అస్మాడిలో గోక్కుంటూ ఉంటారు, ఆయన గోక్కుని గడ్డం ఉన్నవాళ్ళని అడగాలి ఒకసారి గోక్కుంటున్నప్పుడు ఏమిటో, ఆయన దురద పెడుతుందా లేదా అని. ఇప్పుడు కదా అయ్యాక చెప్పాలి నన్ను, ఇప్పుడు దయ్యాక ఒకసారి. అందుకని గోక్కుని, నీ పక్కన ఎవరూ కనపట్టలేదు నేను తప్ప, ఎవరు నీకు రక్షకులంటే. అప్పుడు ఆవిడ నవ్వింది, ఏష శమదమాన్విత సత్య, ఇదిగో ఇతడు సత్యం. అంటే మనం పలికే సత్యమే నిజమే. మనం రోజు ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతున్నామే, అసత్యం ఆడకుండా ఉండేది ఆ సత్యము నిజము ఇక్కడ నా ఎదురుగుండా ఉన్నాడు, ఈతడు నన్ను రక్షిస్తూ ఉంటాడు చూడు అనగానే నిజంగానే సత్యం ఒక రూపం ధరించి పెద్ద కత్తి పుచ్చుకొని ఆవిడ ముందు కాపలాగా కనపడ్డట్టండి. అంటే ఎంత గొప్పదో ఆలోచించండి. ఆవిడ తెల్లవారు లేస్తే అన్ని అబద్ధాలే. కొంతమంది మా పీఠం దగ్గర ఒక ఆవిడ ఉండేది, ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నానండి అంది, ఏదో ఒకటి తినండి అనగా నేనేం తిన్నండి అంది. వెంటనే పక్కన ఆ భర్తగారు కొండ బదులు కొట్టినట్టు మాడతాడు, ఇప్పుడేగా ఆ ఇడ్లీ తిన్నావు ఏం తిన్నాను అబద్ధం ఆడతావు గురువుగారితో అన్నాడు. అయిపోయింది అక్కడికి. అందరూ ఎందుకు చెప్పండి తిన్నావు, ఉపవాసం ఉంటే ఆ ఇడ్లీ తినద్దని ఎవడని అన్నాడు నీతో, అన్నం తినద్దన్నారు తిన్నావు, తిన్న తర్వాత మళ్ళీ గురువుగారి దగ్గర అబద్ధం ఆడతావు. పైగా అలా చిన్న చిన్న దానికి అసత్యం ఆడితే అసత్యమేమో కత్తి పుచ్చుకుని విప్పేది కొడుతుంది. అదే సత్యం కేకారణ్యములలో కూడా విదేశాలలో కూడా రక్షణగా నిలుస్తుంది. ఇదిగో నేను పలుకుతున్న సత్యం ఈ రూపంలో ఉన్నాడు. ఇంకా కుడి పక్కన ఉన్నాడు జ్ఞానం. జ్ఞానమేమో కుడి పక్కన వజ్రం వంటి ఆయుధం పుచ్చుకుని కాపలోకి వస్తున్నాడు. ఎడం పక్కన ధర్మం, ధర్మదేవత ఉన్నది. వెనుక పక్కన పుణ్యం ఉన్నది. ఈ విధంగా సత్యం, జ్ఞానం, ధర్మం, పుణ్యం నాకు నాలుగు దిక్కుల్లో ఉండి నన్ను రక్షిస్తున్నారు. చూసుకోను కానీ ఇంద్రుడి కళ్ళ ముందు కనపడ్డారు వాళ్ళు. సత్యము, జ్ఞానము, ధర్మము, పుణ్యము, ఆయుధములు ధరించి అదృశ్య రూపంలో కాపలా కాస్తున్నారు ఆవిడ్ని. ఇంద్రుడు కాబట్టి చూశాడు, ఇంకోడైతే చూడలేడు. వాడికి మతిపోయింది, ఓరి నాయనో ఇది ఈవిడేదో వర్తకం చేసుకునే అని భార్య అనుకున్నాను, సామాన్యం అనుకున్నాను. ఎంత గొప్పది ఈవిడ, భర్త గారి కోసం నియమం పాటించిందా, ఆ భర్త వస్తాడంటే భార్యాతీర్థస్నానం కోసం గంగానదికి నాతో తరలి వచ్చింది, రావడమే కాదు తనను తాను రక్షించుకోవడానికి ఈ సత్య జ్ఞాన ధర్మ పుణ్యమూర్తులను అండగా తెచ్చుకుంది అనుకున్నాడు. అయినా సరే ఏమన్నాడు, ఆ నలుగురిని గెంటేస్తే వాళ్ళకంటే శక్తివంతుణ్ణి నేను కదా, నన్ను పెళ్లి చేసుకుంటే ఆ నలుగురు అదృశ్య రూపంలో నేను కాపలాగాస్తాను, నేను దృశ్య రూపంలో కాపలాగాస్తాను కదా అని మళ్ళీ ఇంకోసారి పరీక్షించాడు. దాంతో ఆడు పళ్ళు పడబడి కొరికి, ఇంద్ర ఇంతవరకు నువ్వు ఇంద్రుడు అని తెలిసినా పైకి ఆ విషయం చెప్పలేదు, ఇంకొక ముక్క మాట్లాడేవంటే నిన్ను భస్మం చేస్తాను, నా కళ్ళు తీవ్రంగా నీకేసి చూశాయా, అప్పుడు నా కళ్ళలో నుంచి అగ్నిజ్వాలలు వస్తాయి, నువ్వు బూడిదైపోతావు అనగానే తల్లు అయి నీకు దండం అన్నాడు ఆయన. నేను మారువేషంలో ఉంటే నన్ను ఇంద్రుడిగా గుర్తించావు, నా పక్కన ఉన్నవాడిని మన్మధుడిగా గుర్తించావు, ఎంత శక్తి కలిగిన నీకు నేను ఉపకారం చేయగలను, నిన్ను పరీక్షించాను తప్ప నిజంగా నేను వ్యామోహంతో రాలేదు, ఇక ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి సంకల్పం చెప్పించి గంగాస్నానం చేయిస్తానని ఆవిడ్ని తీసుకెళ్ళాడు. అక్కడ గంగానదీ తీరంలో సంకల్పం చెప్పించి వరుసగా మొదటి రోజు స్నానం చేయగానే రెండో రోజుకి గంగా భార్య తీర్థం అయ్యింది, మూడో రోజు స్నానం చేయగానే గంగ కాస్త భార్యాతీర్థంగా మారిపోయి ఒక దివ్య రూపం ధరించి ఆమె ముందు కనబడి, అమ్మా, ఇలా ఎవరైనా ఆడవాళ్ళు తమ భర్తకు దూరం అయిపోతే 3 రోజులు గంగానదిలో స్నానం చేస్తే ఆ తీర్థం భార్యాతీర్థం అవుతుంది, అనగా భార్యకి అనుకున్నటువంటి కోరికలు తీర్చే తీర్థం అవుతుంది, భార్యామణివైన నీకు ఏం కోరిక ఉందో ఆ కోరిక తీరుస్తాను, ఇదే భార్యాతీర్థం అంటే అన్నది. ఇందుకే భార్యాతీర్థం అంటే భార్య 3 రోజులు స్నానం చేయగా ఆ స్నానం చేసిన రేవులో ఉన్న గంగ ఆవిడ మనస్సులో ఏమనుకుంటే ఆ కోరిక తీరుస్తుందన్నమాట. అప్పుడు నాకు వేరే కోరిక ఏముంది, నా భర్త నాకు కావాలి. ఇంగ్లీష్లో ఐ వాంట్ మై హస్బెండ్ అనగానే నువ్వు ఇంటికి వెళ్ళు, నీ భర్త వస్తాడు, 5 ఏళ్లపాటు రానన్నాడు మా ఆయన, అప్పుడే వచ్చేస్తాడంటే అది నా మహిమ అన్నది ఆవిడ. 7.5 లోపే వచ్చేస్తాడు అనగానే ఆవిడ వెంటనే ఆనందపడిపోయింది. ఇంతలో ఎందరిందో తెలిసిన అండి, ఇంద్రుడు ఆవిడ కోసం విమానం పట్టుకొచ్చాడు. అమ్మాయి, ఇంతవరకు నడిచి వచ్చావు, ఇంకా నీలాంటి పరమపతివ్రత నడవక్కర్లేదు, ఇంటికి నడు అని విమానంలో తీసుకెళ్ళి మన్మధుడితో పాటు ఆవిడకి ఎంతో గౌరవంగా సపర్యలు చేసి ఇంటి దగ్గర దిగబెట్టాడు. ఇంకక్కడ కురకలుడు తీర్థయాత్రకి భార్యను వదిలేసిపోయాడుగా, ఆయన కేవలం భార్య మీద ప్రేమతో వెళ్ళాడనే విషయం మర్చిపోద్దండు. అది మా ఆవిడ తీర్థయాత్రలో కష్టాలు తట్టుకోలేదు, నాతో పాటు కూర్చోలేదు, నడవలేదు, రేవుల్లో మెట్లెక్కలేదు, అన్ని పాప వదిలేసిపోయాడు తప్ప పిచ్చాడు భార్య ఇంత గొప్పదని తెలియదు, తెలిస్తే వదిలేవాడు కాదు. సరే, ధర్మదేవత ఆయనకి కలబడి, కురకల, మీ ఆవిడ భార్యాతీర్థ స్నానం చేసింది, ఇంక నువ్వు వేరే తీర్థయాత్రలు చేయొద్దు, తక్షణం ఇంటికి కడతావా లేదా అన్నాడు. అదేంటంటే తీర్థయాత్రలు 5 ఏళ్ళపాటు చేస్తానని మా ఆవిడకి చెప్పొచ్చారు కదా అంటే, అప్పుడు ధర్మదేవత అతని తల్లిదండ్రుల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, 3 తరాల వాళ్ళని పెడరెక్కలు విరిచి కట్టి అతని ముందు పెట్టాడు. ఇదే అన్యాయం అండి, స్వర్గలోకంలో ఉన్న మా పితృదేవతల్ని నా బంధించి తెచ్చారని అడిగితే, పరమ పతివ్రత నీకోసం కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్యని ఏడిపించావు, భార్యని ఏడిపించి తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళ పితృదేవతలు ఇలాగే పెడరెక్కలు విరిచి కట్టబెట్టబడతారు, వాళ్ళు నరకానికి వస్తారని చెప్పాడు. నాయనలారా, భార్య తనంత తాను ఇంట్లో ఉంటాను ఒప్పుకోకుండా నేను వస్తానని పేచీ పెడితే, తీసుకెళ్ళకపోతే పితృదేవతలు నరకంలో పడతారు అని పద్మపురాణం చెప్పింది. ఎందుకు వినరా అనుకుంటాడు, ఇకే వినకుండా ఉంటే ఒకటి గొడవ లేదని, కానీ వినాలి. అందుకని భార్యకి నచ్చ చెప్పాలి, భార్యామణి, ఉద్యోగం నా చిన్నది, నువ్వంటే స్టేట్ బ్యాంకులో చేస్తున్నావు, నేనంటే నాకు అంత డబ్బులు కష్టం కొంచెం, ఆ డబ్బులు ఏవో మనం ఏ ప్రణవపీఠం ప్రవచన మండపానికి ఇద్దాం, నీ బదులు ఒక్కడనే పెడతాను, ఒప్పించి పెడితే ఇబ్బంది లేదు. ఆవిడ ఒప్పుకోకుండా ఏడిస్తే మాత్రం ఆవిడకి తెలియకుండా తీర్థయాత్రకి వెడితే భర్త గారికి నష్టం, భార్యకి నష్టం లేదు, భర్త యొక్క పితృదేవతలు నరకానికి వెడతారు. ఇది ఇంత సుస్పష్టముగా పద్మపురాణంలో చెప్పారు, ప్రామాణికంగా శ్లోకాలు కూడా మీరు తీసుకెళ్ళచ్చు నా దగ్గర నుంచి. దెబ్బకి ఆయన హడలెత్తిపోయి వెంటనే ముందు మా ఇంటికి పంపండి అన్నాడు. ధర్మదేవత ఇతన్ని వాళ్ళ ఇంటికి పంపాడు. ఆ తర్వాత ఇప్పుడు నేనేం చెయ్యాలండి, నా పితృదేవతలంతా ఇంత తీర్థయాత్రలు చేసినా సరే చివరికి నరకానికి వచ్చారు అనగా, అప్పుడు యమధర్మరాజు గారు, వత్స, తలచి కొన్ని పుణ్యతీర్థముల్ తలపులోన వనరూపుము సహధర్మిణి యొసగినట్టి పిండమున శ్రాద్ధమింట నీ పితరులకును. నీ పితృదేవతలు నువ్వు భార్యకు అన్యాయం చేసి ఆమెను విడిచిపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళడం వల్ల నరకం పాలయ్యారు, వాళ్ళ పెడరెక్కలు నేను సంకెళ్లతో కట్టి అమలోకానికి తీసుకెళ్ళాను, దీనికి ప్రాయశ్చిత్తం సంక్రాంతులు వచ్చినప్పుడు నీ పితృదేవతలకి నీ భార్యతో సహితంగా పిండ ప్రదానం చేయి, నీ భార్యను పక్కన పెట్టుకుని సంక్రాంతులు వచ్చినప్పుడు, సంక్రాంతులు ఎన్ని ఉంటాయని చెప్పాను, 12, అందులో 1 నుంచి 3 సంక్రాంతులు విడిచిపెట్టకుండా పిండ ప్రదానం చేయి. ఇది మకర సంక్రమణం, రేపు అవునా, రేపు భోగి ఎల్లుండి మకర సంక్రమణం, ఆ తర్వాత మకరం తర్వాత ఏమొస్తుంది, కుంభరాశి, కుంభ సంక్రమణంలో ప్రవేశిస్తాడు, సూర్యుడు కుంభరాశిలో ప్రవేశిస్తే కుంభ సంక్రమణం, తర్వాత మేనం, అలా 12 రాశుల్లోనూ 12 సంక్రమణాలు ఉంటాయని నిన్నే చెప్పాగా మీకు. మొదటిది మేష సంక్రమణం, మేషరాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు గనక. 2వది ఏమిటి, వృషభం. 3, మిథునం. 4, కర్కాటకం. ఐదు సింహం, ఆరు
కన్యారాశి,
ఏడు తుల,
ఎనిమిది
వృశ్చికం, తొమ్మిది ధను రాశి, ఆ తర్వాత మకరం, కుంభం, మేనం. అంచేది ఈ పన్నెండు రాసుల్లోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు పన్నెండు సంక్రమణములు ఏర్పడతాయి. అందులో మూడు సంక్రమణములు పితృదేవతలకి పిండ ప్రదానం భార్యతో పాటు చేయాలి. ఇదిగాక తల్లిలో తండ్రి పోయిన తిథులు ఉంటాయి. వీటితో పాటు ఏది మహాపాపం రావడం వల్ల, నరకంలో పడడం వల్ల, భార్యా సమేతముగా గ్రహణం వచ్చినప్పుడు ఏదైనా ఒక నదికి వెళ్ళి పిండ ప్రదానం చేస్తే ఇక పితృదేవతలు ఏడు తరాల వాళ్ళు నరకంలో ఉన్నవాళ్ళు ఉద్ధరింపబడతారు, రాబోయే ఏడు తరాల వాళ్ళు కూడా ఉద్ధరింపబడతారు. ఏడేళ్ళు పద్నాలుగు తరాల వాళ్ళు ఉద్ధరింపబడతారు వీటితో కలిపి. ఉదాహరణకి నేను గ్రహణం నాడు మా నాన్నగారికి అమ్మగారికి ఏదో యథాశక్తిగా నదీ తీరంలో పిండ ప్రదానం చేసామనుకుందాం. రేపు సెప్టెంబర్ వస్తోంది, భాద్రపద మాసంలో పూర్ణిమ, ఏడో తారీఖు 7/9/2025 భాద్రపద పూర్ణిమ, సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ సమయంలో మేము ఏం చేస్తున్నాం, గోమతికి వెడుతున్నాం, అంటే నైమిషారణ్యంలో భాగవత సప్తాహం చేస్తున్నాం. భాగవత సప్తాహంలో ఐదో రోజు గ్రహణం వచ్చింది. ఆ గ్రహణం నాడు రాత్రి కాసేపు జపం చేసి గ్రహణం విడిచిపెట్టాక, గ్రహణం టైంలో కాదు, గ్రహణం విడిచాక పితృదేవతలకి తర్పణాలు ఇస్తే, పిండ ప్రదానం చేస్తే నీవు తరిస్తావు, నీకు ముందున్న ఏడు తరాల వాళ్ళు వైకుంఠానికి వెడతారు, నీ తర్వాత వచ్చి ఏడు తరాల వాడు తరిస్తారు. ఇక మనకి ఎవడు పిండం పెట్టకపోయినా గండం రాదు. ఎంత అదృష్టం! అందుకని పూర్వకాలంలో గ్రహణాలకు అలా వెళ్ళేవారు. ఇప్పుడు అర్థమైందా? అందుకని గ్రహణం నాడు కేవలం వెళ్ళి స్నానం చేయడం కాదురా, భాగవతం కూడా చేసేద్దామన్నాను మన శిష్యులతో. వాళ్ళు ఆనందపడిపోయారు. కాబట్టి రేపు సెప్టెంబర్లో అపూర్వమైన అవకాశం అది, ఆ సమయంలో రావడానికి ప్రయత్నించండి కుదిరితే. అక్కడ కుదరకపోతే ఇదో ముచ్చుకుందానేదో మూసినదో లేకపోతే ఎక్కడో చోట మాత్రం పితృదేవతలకి పిండ ప్రదానం చేయటం తప్పదు. నువ్వు చెయ్యమనగానే వెంటనే సంతోషపడిపోయాడు ఆయన. అందాక మా తల్లిదండ్రులకి సంకెళ్ళు వేస్తే వేసారు ఎక్కువ కొట్టకే, మా వాళ్ళు చాలా మంచివాళ్ళు అనగానే హింసించను కానీ నరకంలో ఉంటారు, నరకంలో ఉండడమే హింస అన్నాడు ఆయన. ఎందుకంటే యమధర్మరాజు గారికి పక్షపాతం ఉండదు కదా, రికమెండేషన్లు చల్లవు అక్కడ. ఇక్కడ మనకు కాబట్టి రికమెండేషన్లు పక్క నుంచి తీసుకొచ్చి పోసేయండి, మీరు మిగతా వాళ్ళు తోసేయండి అని తలబరాలు పోయించవచ్చు మానవులు కనుక. ఇక్కడున్న కార్యకర్తలకు కూడా మా వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది కదా, వచ్చేయండి వచ్చేయండి అని ఇక్కడ నిలబడి వాళ్ళు రికమెండేషన్తో పోయిస్తారు. కానీ యమధర్మరాజు గారి దగ్గర ఏమిటో అస్సలు రికమెండేషన్స్ ఉండవండి. మనం పుణ్యం చేస్తే పుణ్యం, పాపం చేస్తే పాపమే. కూతురైనా శిక్షిస్తాడు, భార్య అయినా శిక్షిస్తాడు, తాను తప్పు చేస్తే తాను శిక్ష అనుభవించాడు పాపం. విదురుడిగా పుట్టి, ధర్మరాజుగా పుట్టి, హరిశ్చంద్రుడి దగ్గర ఏమో చండాలుడిగా పుట్టి కొన్నాడా లేదా? కాబట్టి ఆయన కూడా తనకి తానే శిక్ష వేసుకుంటాడు. అందువల్ల ఆయన దగ్గర మాత్రం ఏం ఉండదు కనుక ఈయన వెంటనే అన్ని ప్రకారాలు అలా చేసి ఆ ఆఖరణ ఏం చేశాడు, మళ్ళీ గ్రహణ సమయంలో నదీ తీరానికి వెళ్ళాడు. అంతట క్రుకలుడు సుకల కాంతామణికేల నీయగా పిండంబు చెంతని నివసించి మహాసంతోషముతోడ జలిపే శ్రాద్ధం పిండం. తన భార్యామణి చేత్తో ఇవ్వగా పిండములను ఇంట్లోనూ పెట్టాడు. గ్రహణం వచ్చినప్పుడు నదికి వెళ్ళాడు, అక్కడ పిండ ప్రదానం చేశాడు. దాంతో దేవతలు పూలవర్షం కురిపించారు, పితృదేవతలంతా తరించారు, ఆయన తరించాడు. ఈ కథ అంతా మర్చిపోకూడదు. విష్ణువు వేణుడికి చెబుతున్నాడు అండోయ్, వేణుడు పాపాత్ముడు చచ్చి బతికాడు కదా, ఏది పృథు చక్రవర్తి తండ్రి, అతనితో భార్య కూడా తీర్థము, తల్లిదండ్రుల పాదసేవ తీర్థము, గురువు గారిని సేవించడం తీర్థమని చెబితే అందులో గురువు సేవ గొప్పగా గొప్పదే, తల్లిదండ్రులను పూజించడం గొప్ప అంటారు, కానీ భార్య కూడా తీర్థం ఎలా అవుతుంది అంటే అప్పుడు ఇక చెప్పాడనమాట ఈ భార్యాతీర్థం యొక్క గొప్పతనం. కాబట్టి భార్యతో కలిసి తీర్థయాత్రకు వెళ్ళినా, భార్యను ఒప్పించి వెళ్ళినా, పిండ ప్రదానంలో భార్య కూడా ఉన్నా పితృదేవతలు తరిస్తారని గ్రహించి భార్యని గౌరవించండి అన్నాడు ఆయన. ఇంకెక్కడికి విడత పూర్తయిందా? భూమిఖండంలో విష్ణువు వేణుడికి ఎన్నో ధర్మములు చెబుతాడు. కంసుడు ఉన్నాడు కదా ఉగ్రసేనుడి కొడుకు, అతని పూర్వజన్మ వృత్తాంతం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు గుర్తుచేయండి నాకు, ఉగ్రసేనుడికి అత్త మొదలవుతుంది, ఉగ్రసేనుడికి కంసుడు పుట్టడం, అసలు వాడి పూర్వజన్మ రహస్యం ఏమిటి, ఇంకా తీర్థయాత్రలు అంటే ఏమిటి, తర్వాత అన్నిటికీ మించి విచిత్రమైన కథలు ఎంతో పూర్వం ఎప్పుడూ కనీవిరే ఎరగని ఎన్నెన్ని కథలున్నాయో ఇందులో, అవన్నీ కూడా మనం తర్వాత విడతలో చెప్పుకుంటాం. పూర్తిగా చెప్పుకుందాం. సంపూర్ణముగా పద్మపురాణాన్ని ఒక్క అక్షరం కూడా విడిచిపెట్టకుండా చెప్పడానికి ప్రయత్నిస్తాం. అంటే మార్చి మళ్ళీ జూన్ 9 దాకా గురువుగారు కనపడలేమని బెంగపెట్టుకోవద్దు. ఎందుకంటే మార్చి 1వ తారీఖు నాడు గురువుగారు హైదరాబాద్ వస్తారు, 2వ తారీఖు నాడు ధర్మ సందేహాలు తీరుస్తారు, 3వ తారీఖు నాడు కొద్దిమంది భక్తులకి దర్శనమిస్తారు, 4న బయలుదేరి కాశీ పెడతారు, మళ్ళీ వస్తారు. తిరిగి మార్చి 18వ తారీఖు నాడు ఇక్కడ నుంచి అమెరికా ప్రయాణం ఉంటుంది. ఎప్పుడు? మార్చి 18 అర్ధరాత్రి, తెల్లవారితే 19 కాబట్టి అది 19 కింద లెక్క. అప్పటి నుంచి మే 13వ తారీఖు వరకు రాము. మే 13 మళ్ళీ హైదరాబాద్లో అడుగు పెడతాం. ఆ తర్వాత గౌహతి కార్యక్రమం ఉంటుంది. గౌహతిలో కార్యక్రమం అయ్యాక తిరిగి వస్తాం. జూన్లో మనకి ఇక్కడ ఈ కార్యక్రమం ఉంటుంది 9 నుంచి 15 దాకా. అది అయ్యాక సుఖస్థలంలో భాగవత్ సప్తాహం. అదయిన తర్వాత మళ్ళీ జూలై నెలాఖరులో 25 బయలుదేరి వెళ్ళి కాశీ పెడతాం. కాశీలో అపూర్వమైన ఒక తిథి ఉన్నది. ఏమిటది? అష్టమి శుక్రవారం, శ్రావణాష్టమి శుక్రవారం నాడు పార్వతీ పరమేశ్వర కళ్యాణం. దానికోసం ఎప్పటి నుంచి రావడానికి ప్రయత్నించండి. అదయిన తర్వాత సెప్టెంబర్లోనేమో నైమిషారణ్య సప్తాహం. ఇవన్నీ కార్యక్రమాలు వరుసగా మీకు ఎప్పటికప్పుడు వాళ్ళు వివరిస్తూనే ఉంటారు.
జయ జయ మంగళ గౌరీ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ సుందరి కౌమారీ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ సుందరి కౌమారీ, జయ జయ నీవే జగతికి కారణమమ్మా, నీవే జగతికి కారణమమ్మా, పరదేవతవు నీవేనోమా, నీవే జగతికి కారణమమ్మా, పరదేవతవు నీవేనోమా, నీవేమా ఇల వేలుపువమ్మా, నీవేమా ఇల వేలుపువమ్మా, జయమున సంగవే సర్వమంగళ, జయమున సంగవే సర్వమంగళ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ సుందరి కౌమారీ, జయ జయ చల్లని నీ కను సన్నలలోన, చల్లని నీ కను సన్నలలోన, కొనసాగును మా కోరికలల్ని, చల్లని నీకను సన్నలలోన, కొనసాగును మా కోరికలల్ని, నిలబడవే మా వెన్నుకాపుగా, నిలబడవే మా వెన్నుకాపుగా, జయమున సంగవే సర్వమంగళ, జయ జయ మంగళ, జయ జయ సుందరి కౌమారీ, జయ జయ మంగళ గౌరీ.
చూస్తాను.